ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతము దశమ స్కందము అధ్యాయం 66 శ్లోకం 5. పౌండ్రక ద ఫాల్స్ వాసుదేవ. వాసుదేవో వతిర్నోహం ఏక ఏవ నచాపర భూతాన అనుకంపార్థం త్వం తు మిథ్యాభిధం త్యజ. వాసుదేవోవతిర్నోహం వాసుదేవోవతిర్నోహం ఏక ఏవ న చాపరః ఏక ఏవ న చాపరః భూతానామనుకంపార్థం భూతానామనుకంపార్థం పంతు మిథ్యాభిధం త్యజ తంతు మిథ్యాభిధాం త్యజాం. వాసుదేవః వాసుదేవుడును అవతీర్ణః ఈ జగత్తులో అవతరించినట్టి అహం నేను ఏకం ఏవ ఒక్కడనే నా లేడు చ మరియు అపరః వేరొకడు భూతానాం జీవుల యడ అనుకంప అనుగ్రహము చూపెడి అర్థం ప్రయోజనం కొరకు త్వం నీవు తు అయినను మిథ్యా మిథ్యారూపకమగు అభిధాం ఉపాధిని త్యజ విడిచిపెట్టుము. భావము భాష్యము చెప్పినది శిష్యులైనటువంటి అభయచారణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదు. పౌండ్రకుని పక్షమున దూత పలికెను కేవలము నేనొక్కడనే వాసుదేవుడను వేరొక వాసుదేవుడు లేడు. జీవుల ఎడ కరుణను చూపుటకే నేను జగత్తులు అవతరించి తిని కనుక నీ మిథ్యానామను త్యజింపును. భాష్యము సరస్వతీదేవిచే ప్రేరేతులైన శ్రీల విష్ణుచక్ర తాకుటులు ఈ రెండు శ్లోకంలో నిజమైన భావమును ఇట్లోసగిరి. నేను వాసుదేవుడను కాను, నీ ఒక్కడవే వాసుదేవుడవు గాని అనులైన వారు కారు. జీవుల ఎడ కర్ణను చూపుటకే నీవు అవతరించితివి కనుక మిథ్యా ఉపాధి నేను విడిచేటట్లు చేయుము. నా మిథ్యాభావన ముత్యపు చిప్ప వెండిదని చెప్పుకోవడం వంటిదే. దేవదేవుడు నీ ఒక్కడవే అని విన్నపమును నేను దేవదేవుడు నిక్కముగా ఆ విన్నపమును నెరవేర్చగలడు. ఓం అజ్ఞానాతిమిరాందశ జ్ఞానాంజనశలకయ చక్షుర్మిళితం యేన తస్మాయ్ శ్రీ గురవే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామనే నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛాకల్పతరుభ్య కృపాసింధుభ్యవచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క అధ్యాయం చాలా హాస్యాస్పదంగా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది పౌండ్రిక కాశీరాసు వదనటువంటి అధ్యాయము. సాధారణంగా అన్ని కాలాల్లో కూడా అవి మురుకులు ఉంటారన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంటాము చాలా మంది మురుకుల్ని, నేను భగవంతుని చెప్పి చెప్పుకునే వాళ్ళని. అదేటువంటి మురుకులు కృష్ణుడి కాలంలో కూడా ఉన్నారన్నమాట. శ్రీకృష్ణుడి కాలంలో కూడా ఈ మురుకులు ఉన్నారు. అటువంటి మురుకులకి మూర్ఖాగ్రేశ్వరులు అనుచరులుగా ఉంటారన్నమాట. అగ్రస్థాయిలో ఉన్నటువంటి మురుకులు అనమాట. అటువంటి మురుకుల్లో ఈ పౌండ్రుడు కూడా ఒకడనమాట. పౌండ్రక అతను కృష్ణుడి కాలంలోనే, కృష్ణుడు ఉన్నప్పుడే కృష్ణుడికి ఒక మెసేజ్ పంపించాడనమాట దూతని. ఆ దూత కూడా బ్రాహ్మణుడు. ఒకరోజు కృష్ణుడు సభాభవనంలో ఉన్నప్పుడు ఆస్థానంలో సబర్మతి అనేటువంటి సభాభవనంలో ఈ మూర్ఖ దూత అక్కడికి వచ్చాడనమాట. అతను కూడా కన్విన్స్ అయిపోయాడు పూర్తిగా, పౌండ్రకుడు నిజమైనటువంటి దేవుడు అని చెప్పి. అతను శంకు చక్రాలను తగిలించుకునేశాడు వెనకాన, రెండు కర్రలు పెట్టి ఇనుప చువల్ని ఇక్కడ శంకు చక్రాన్ని తగిలించుకునేసి, అతనికి ఒక హనుమంతుడు కూడా ఉన్నాడు, అతనికి ఆర్టిఫిషియల్ గా తోకవతను తగిలించి అతనికి గరుడు కూడా, అతనికి ఈవైపు గరుడ ఈవైపు హనుమంతుడు అనమాట. మొత్తం ఇటు కూర్చొని అతను సకల వేద పురుషులు అతనికి సపరేట్ గా అనుచరులు స్తుతించేదనమాట దేవదేవునిగా. ఇతను కూడా ఏమనుకునేశాడు, నేను దేవుడు అని చెప్పి అనుకునేశాడు. ఈ మూర్ఖ అగ్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు ఈ మూర్ఖత్వము నేను భగవంతుని అని చెప్పి అనుకునేస్తారనమాట. కాబట్టి ఈ పౌండ్రుకు నిజంగానే నేను భగవంతుడు అనుకునేసి చివరికి కృష్ణుడికి సందేశం పంపిస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడు ఈ శ్లోకం అదే, కేవలము నేనొక్కడనే వాసుదేవుణ్ణు, వేరొక వాసుదేవుడు లేడు, జీవులేడ కర్ణ చేత నేను జగత్తులు ఆవర్తించినే కనుక నీ మిద్యానామను త్యజింపు. కృష్ణుడికి చెప్తున్నాడు నువ్వు వాసుదేవ నామాన్ని వదిలేయని చెప్తున్నాడు. తర్వాత ఈ దూత వచ్చాడనమాట. దూత వచ్చి సన్నగా ఉన్నాడు బ్రాహ్మణుడు, చాలా కోపంతో ఉన్నాడు. బ్రాహ్మణ లక్షణాలు లేవు అతనికి, ఊరికి వేషం మాత్రం ఉందనమాట. సబర్మతి ఆశ్రమానికి వచ్చి చెప్పాడనమాట, కృష్ణుడు ఉగ్రసేన మహారాజు అందరూ సభాసదులంతా ఉన్నారు, బలరాముడు లేడు అప్పుడు అక్కడ. ఎందుకు ఈ పౌండ్రుకునికి ధైర్యం వచ్చిందంటే, బలరాముడు ఉన్నప్పుడు అతను ఎప్పుడు మెసేజ్ పంపించలా, బలరాముడు వృందావనంలో ఉన్నాడు కాబట్టి అతను కృష్ణుణ్ణి వధించేయచ్చు ఓడించేయచ్చు అని చెప్పి నమ్మకంతో మెసేజ్ పెట్టాడనమాట. దూతను పంపించాడు. దూత వేసి ఓ సభాసదులారా, కృష్ణుడు ముందు చెప్తా ఉన్నాడు, కృష్ణుడు ఆసనం మీద కూర్చోన్నాడు, ఉగ్రసేన మహారాజు అందరూ కూర్చోన్నాడు, మీరందరూ వినండి, ఆత్మ పరమాత్మ అయినటువంటి దేవదేవుడు కరుణతో పౌండ్రక వాసుదేవుడిగా అవతరించాడు అని చెప్పి చెప్పాడనమాట. ఇది వినగానే అందరికీ నవ్వు వచ్చేసింది. ఆత్మైంది పరమాత్మైంది, ఆత్మ పరమాత్మ రెండు కలిసి దేవదేవుడికి ఎట్లా అవతరించాడు, వీళ్ళకి ఓని నవ్వేశారనమాట. ఈ నవ్వు నవ్వే ముందుకి వీరికి ఇంకా ఎజిటేషన్ అయిపోయిందనమాట. మీకు అర్థం కావడం లేదా నేను చెప్పేది అదే కాదు, సందేశం ముందు వినండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఆ నవ్వు అంతా 10 నిమిషాలు నవ్వారనమాట. ఇతని యొక్క శరీరాన్ని చూసి, అతని కోపాన్ని చూసి, అతని మాటలను చూసి మళ్ళీ వాళ్ళు అడిగారనమాట, ఆత్మ పరమాత్మ కలిసి ఏమవుతారమది అని చెప్పి అడిగారనమాట. ఆత్మ పరమాత్మ కలిసి వీరు చెప్పేది తెలియదు కదా, వీనికి తత్వం తెలియదు, మూర్ఖ స్థితిలో ఉండే వాళ్ళకి తెలియదు అనమాట. ఆత్మ పరమాత్మ అవతారం ఏమవుతారం అదే అని చెప్పి అడిగారనమాట వీళ్ళు. యదువంశ వాళ్ళంతా కూడా నవ్వుతున్నారు, వాళ్ళకు పెద్ద పండగ అయిపోయింది అనమాట. ఈ దూత వచ్చేది చెప్పేది అంతా కృష్ణుడు కూడా నవ్వుతున్నాడు. తర్వాత కృష్ణుడు ఏం చేశాడంటే, అతిథి కదా ఇతను, అందరినీ మీరు కొంచెం గుమ్మనం నేను మాట్లాడతానని చెప్పాడు అనమాట. కృష్ణుడు ముందుకు వచ్చి అతనికి రెస్పెక్ట్ ఇచ్చి, ఇంకా చెప్పు నాయన బ్రాహ్మణ ఏం నీ సందేశం చెప్పాను. అప్పుడు చెప్తున్నాడు అనమాట ఇతను, చూడు నిజమైన వాసుదేవుడు సర్వ కరుణలతో కరుణామయుడైపోయి అతను అవతరించాడు పౌండ్రక వాసుదేవుడుగా. కాబట్టి నువ్వు తక్షణమే నీ వాసుదేవ యొక్క నామాన్ని త్యజించాలి, నీ అస్త్రాల్ని ముఖ్యంగా శంకు చక్రాల్ని నువ్వు వదులుకోవాలి అని చెప్పాడు. ఇంకా నవ్వు వచ్చేసింది అనమాట, అందరికి నవ్వుతా ఉన్నారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడనమాట, చెప్పు మీ రాజుకి నేను అస్త్రాలు ఈ విధంగా వదులుకునేది మంచిది కాదు, ఆయన దగ్గర నేను పర్సనల్ గా వచ్చిస్తానని చెప్పి నా అస్త్రాలను అతనికి నేను సొంతంగా వచ్చి నా ఆయుధాలని త్యజిస్తానని చెప్పు, అంటే అతని దగ్గరికి ఇస్తానని చెప్పు, వదులుతానని చెప్పు. వదులుతానంటే రెండు అర్థం ఉంది, వదులుతాను ఇచ్చేస్తాను రెండు అర్థం అనమాట. కాబట్టి నేను సొంతంగా వచ్చి వదులుతానని చెప్పు నా ఆయుధాలని. అతను నిజమైన వాసుదేవుడైతే అతని ఆయుధాలను నేను తీసుకొని ఉంటే అతను జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పు, ఆయుధాలని నేను వదులుతానని చెప్పి చెప్తారనమాట. ఇతను ఇంకా ఇరిటేట్ అయిపోతాడు అనమాట. సరే అంక అర్థమైపోయింది, మెసేజ్ అర్థమైపోయింది, కృష్ణుడు ఇంకా దండయాత్ర చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోతుంటేనే అప్పుడు ఈ కాశీ అనేటువంటి పట్టణంలో ఈ పౌండ్రకుడు ఉంటాడనమాట. కాశీరాజు ఈ పౌండ్రక వాసుదేవుడు ఇద్దరు మంచి స్నేహితులు, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇట్లా సమాన బుద్ధి ఉండే వాళ్ళు కలుస్తూ ఉంటారనమాట. సరే కృష్ణుడు దండయాత్ర చేస్తాడు, కాశీ నగరానికి వెళ్తాడు. ఇప్పుడు వారణాసి అంటాం కదా, ఆ నగరానికి వెళ్తాడనమాట. వెళ్ళి ఆయన కొద్దిగా ఫన్ చేయాలనుకుంటాడు, ఎట్లున్నాడు వీడు చూద్దామని, శంకు చక్రాలతో ఎట్లున్నాడు వీడని చెప్పి కృష్ణుడు తన రథాన్ని తీసుకుని కాశీ నగరానికి వెళ్తాడనమాట. వెళ్ళి నగరం వెలుపలికి వెళ్ళి శంఖాన్ని పూరిస్తాడు. ఈ పౌండ్రకుడు కాశీరాజు ఇద్దరు కూడా చాలా మహాయోధులు వాళ్ళు, 5 అక్షోహిణుల సైన్యంలో వస్తారనమాట. కృష్ణుడు మాత్రం ఒకడే ఉన్నాడు. ఇంకా చూసి అతను చూసి పౌండుకుడు వస్తున్నాడు అనమాట, శంకు చక్రాలకు ధరించేసి డ్రామాలో ఉంటారు కదా, మధుర వస్తున్నాడు అనమాట. చుట్టూ ఒక హనుమంతుడు గరుడు కూడా ఉన్నాడు అనమాట. వచ్చారనమాట కాశీరాజు, వచ్చాడు ఐదు అక్షసుని సైన్యం. ఎంతో భీకరంగా వాళ్ళు యుద్ధం చేసి వచ్చేటప్పుడు కాశీరాజు చెప్పాడనమాట తన రాణులకి, చూడండి నేను ఇప్పుడు వెళ్తున్నాను యుద్ధానికి, తప్పనిసరిగా కృష్ణుని యొక్క తలని మన యొక్క పట్టణంలో పడేటట్లు చేస్తాను, తలని ఖండించి ఇక్కడ విసిరేస్తాను, మీరు దాన్ని ఆనందించండి అని చెప్తాడు అనమాట కాశీరాజు. అతను పూర్తిగా నమ్మకం ఉందనమాట కృష్ణుని చంపుతాడనేసి. సరే కాశీరాజు పౌండకుడు అందరూ బయట వచ్చారనమాట, ఐదు అక్షసుని సైన్యంతో వచ్చారు, కొన్ని లక్షల కోట్ల మంది అనమాట సైన్యం. కృష్ణుడు సరే చూసి ఈ పౌండ్రికుని చూసి సైన్యం చూసి ఆయన పట్టించుకోవడం లేదు, ఈ పౌండ్రికుని మాత్రమే చూస్తున్నాడు. ఆశ్చర్యపోతాడు వీడు ఎంత మాయలో ఉన్నాడు, వీడు అర్థం డ్రామా ఫిల్ మాదిరి ఉన్నాడు అనమాట. ఈ శంకు చక్రాలు పట్టించేసి వాడు నిజంగానే వాసుదేవుడు అని చెప్పి వచ్చాడనమాట. అప్పుడు చెప్పాడు, ఓరే పౌండ్రిక నీకు నా ఆయుధాలు కావాలన్నావు కదరా, ఇచ్చేస్తున్నాను తీసుకో ఇప్పుడు అని చెప్పి చెప్పాడనమాట. ఆయన బాణాలతో అతను దాడి చేస్తున్నాడు, కృష్ణుడు దాడి చేస్తున్నాడు. శాస్త్రాలు చెప్తున్నాయంటే కృష్ణుడు వదిలేటువంటి బాణాలు గరుడు మాదిరి పోతున్నాయంట, ఈ కాశీరాజు పౌండ్రుడు వదిలే బాణాలు గాలి మాదిరి వస్తున్నాయంట. గాలి వచ్చి కొడితే ఏమన్నా తగులుతుందా, బాగా వెచ్చగా ఉంటుంది అనమాట, చల్లగా వెచ్చగా. అట్లా వచ్చేది బాణాలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సైన్యం నుంచి వచ్చే బాణాలంతా కూడా భగవంతుని యొక్క తేజస్సు ముందు ఆయన శక్తి ముందు గాలి మాదిరి వస్తున్నాయి అవి. బట్ కృష్ణుడు వదిలే బాణాలు ఏ విధంగా పోతున్నాయి, గరుడు ఎంత ఫాస్ట్ గా పోతాడో చూసారు, ఎంత ఫాస్ట్ గా ఎట్లెత్తుకొని వస్తుంది పక్షిని తెలుసుకుని వస్తుంది. కొన్ని క్షణాలకు ఏమైపోయిందంటే వచ్చేటప్పుడేమో పాపము ఈ కాశీరాజు సైన్యము రథాలున్నాయి, అశ్వాలున్నాయి, గజాలున్నాయి, రకరకాలటువంటి మనుషులు, ఒంటలు, అన్ని రకాలటువంటి జంతువులతో మనుషులతో సైన్యంతో వచ్చారనమాట. కొన్ని క్షణాలకి అపకన్నీ కనిపిస్తున్నాయి, రథాలు, ఏనుగులు, ఒంటులు అంతా. కొన్ని క్షణాలకి కృష్ణుడు యొక్క ఈ బాణాలు ఈ యొక్క సుదర్శన చక్రాన్ని వదిలేశారు కృష్ణుడు. కొన్ని క్షణాలకి ఆ పక్క ఇవేం కనిపించడంలా, నక్కలు, కుక్కలు, భూత ప్రేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని చిందాబిందరైపోయినాయి, శవాలు ఎక్కడ చూసినా కానీ శవాలు అయినప్పుడు ఏమొస్తాయి అక్కడికి, నక్కలు కుక్కలు వచ్చి తింటూ ఉంటాయి శవాల్ని. కొన్ని క్షణాల్లోనే ఏనుగులు గుర్రాలు అన్ని పోయి నక్కలు కుక్కలు అంతా వచ్చేసాయి అక్కడికి. మొత్తం ఐదో అక్షసుని సైన్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ చూసినా తెగినటువంటి కాళ్ళు, ముఖాలు, శిరస్సు తెగిపోయి, ముండాలు, గుర్రాలు ఒక చనిపోయి, ఈ నక్కల కుక్కలంతా తింటున్నాయి అనమాట. భూత ప్రేతాలు వచ్చి ఆడుకుంటున్నాయి, ఆ రక్తాన్ని తాగి తలలు తీసుకుని ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి అనమాట. సరే చివరికి కృష్ణుడు చెప్పానమాట పౌండ్రునికి, ఓరి పౌండ్రక ఇప్పుడు తీసుకో నా సుదర్శన నీ సుదర్శన చక్రాన్ని ఇచ్చేస్తున్నాను తీసుకో అని చెప్పి వదిలినాడు అనమాట. అతను ఊహించే లోపలనే అతని శిరస్సు ఖండించబడింది, మరణించాడు. తర్వాత కాశీరాజు శిరస్సు కూడా ఖండించేశాడు కృష్ణుడు. ఖండించేసి ఆ శిరస్సును నేరుగా తీసుకెళ్లి కాశీపురం మధ్యలో వేశాడనమాట. వచ్చేటప్పుడు కాశీరాజు ఏం చెప్పేసి వచ్చాడు, తన రాణులకి గర్వంతో చెప్పే వచ్చాడు, నేను కృష్ణుని యొక్క శిరస్సును ఖండించి నగరంలో వేస్తానని చెప్పి. వాళ్ళు పైనుంచి పడదాం చాలా వాళ్ళంతా హ్యాపీ అయిపోయారనమాట, ఓ మా నాథుడు కృష్ణుని సంబరించేశాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చారనమాట జైలు పలుకుతూ. అడుగుతూ చూస్తే ఎవరు తెల్లది, కాశీరాజు తల. అంతే గుండెలు బాదుకుంటున్నారనమాట, తలలు కొట్టుకుంటున్నారు, అయ్యో మా గతి ఏమి ఇంకా అని చెప్పి. కృష్ణుడు ఏం పట్టించుకోలేదు, అక్కడి నుంచి నేరుగా వచ్చేసాడనమాట, ద్వారకా నగరకు వచ్చేసాడు. అయితే భాగవతం ఏం చెప్తుందంటే ఈ శేషం అంటారు కదా, శేషం అంటారు, కొన్ని శేషాలు ఉండాలి, కొన్ని శేషాలు ఉండకూడదంట. లైక్ అగ్ని శేషాన్ని వదలకూడదంట, అగ్ని శేషం వదిలేస్తే ఏమవుతుంది, అగ్ని పెరిగిపోతుంది. రోగం వదలకూడదు, శేషాన్ని వదలదు అంటే కొంచెం రోగం వదిలేసినాం అనుకో, మన మందులు తీసుకుంటుంటాము బాగా తగ్గిపోయింది, కొద్దిగా రోగాన్ని వదిలేస్తే ఏమవుతుంది ఆ రోగము. శత్రు శేషాన్ని కూడా వదలకూడదంట, శత్రు కొద్దిగా వదిలేస్తే ఆ శేషం ఏమవుతుంది, పెద్దదైపోతుంది. రోగాన్ని కానీ అగ్నిని కానీ శత్రువు కానీ శేషంగా వదలకూడదంట, ఇది రాజనీతిలో వస్తుంది అనమాట భక్తులకు కాదనుకోండి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడు, సుదక్షిణ అనేటువంటి కాశీరాజు కొడుకును వదిలేసి వచ్చేశాడు, అంటే శేషం అక్కడ ఉందన్నమాట. అతనేం చేశాడు, కోపంతో ఉన్నాడనమాట, మా తండ్రిని చంపాడు కదా కాబట్టి ఇతన్ని కంపల్సరీ నేను వధించాలి అని చెప్పి గొప్ప తపస్సు చేశాడు శివుడి కోసరం. అక్కడ కాశీ ఈ వారణాసిలో అధిష్టాన దేవత ఎవరు, అక్కడ కాశీ విశ్వనాథుడు, చాలా ఫేమస్ కాశీతీర్థం, చాలా ఫేమస్ కాశీనగరం, అదే ఇప్పుండే కాశీ అప్పుడు కూడా కాశీ అది. సరే గొప్ప తపస్సు చేశాడు శివుడి కోసం, శివుడు ప్రత్యక్షమయ్యాడు అనమాట. ఇతను కూడా కొడుకు కూడా మూర్ఖుడు కదా, మూర్ఖుని కొడుకు మూర్ఖే ఉంటాడనమాట. కాబట్టి ఇతను శివుని అడుగుతున్నాడు, పేరుడు చెప్పడం లేదు. ఆ విధంగా ఉంటుంది, బుద్ధి నాశనం అవుతుంది అనమాట. పేరు చెప్పకుండా ఓ శంకర, ఓ కాశీ విశ్వనాథ, నా శత్రువుని నేను సంహరించాలి, నాకు శక్తిని అని చెప్పాడు. ఎవరుని చెప్పలే శత్రువుని. సరే శివుడు కూడా ఆయన లోపల నవ్వుకుంటున్నాడు అనమాట, వీనికి పోయేదానికి వచ్చింది వీనికి అనేసి. సరే నువ్వేం చేయాలంటే ఒక దక్షిణాగ్ని అనేటువంటి యజ్ఞం ఉంది, ఆ యజ్ఞం చేయి సుదక్షిణ అని చెప్పి సుదక్షిణకి చెప్పాడు అనమాట. ఈ దక్షిణాగ్ని యజ్ఞంగా నువ్వు చేసినట్లయితే దాన్ని అభిచార యజ్ఞము అని చెప్పి అంటారు. అభిచార యజ్ఞము, దాంట్లో దక్షిణాగ్ని ఉత్పన్నమవుతుంది, అంటే ఒక శక్తి, ఒక రాక్షసుడు. అభిచార హోమం చేసినట్లయితే దక్షిణాగ్ని అనేటువంటి యజ్ఞ ఒక శక్తి ఉత్పన్నమవుతుంది, దాని ద్వారా నీ యొక్క శత్రువుని నువ్వు సంహరించవచ్చు. అయితే ఆ శత్రువు బ్రాహ్మణ విరోధి కాకూడదు, బ్రాహ్మణ విరోధి కాకుండా బ్రాహ్మణునికి అతను బాగా ఉన్నట్లయితే, సానుకూలంగా ఉన్నట్లయితే ఆ అగ్ని నిన్నే దహించి వేస్తుందని చెప్తాడు. ఇది మూర్ఖుడు ఏం చేస్తున్నాడో తెలియదు. అతను బ్రాహ్మణ్ణి పిలిచి ఇది అభిచార యజ్ఞాన్ని చేశారనమాట, శివుని యొక్క అగ్ని మేరకు. బాగా భయంకరమైనటువంటి, ఎంతో పవిత్రంగా చేశారు వాళ్ళ యజ్ఞం. ఆ యజ్ఞంలో నుంచి భయంకరమైనటువంటి రాక్షసుడు వచ్చాడు. అతని కాళ్ళు తాటి చెట్టు అంతనే, ఒక కాళ్ళు కాళ్ళే అంతుంటే ఇంకా నడుము అతని ముఖము ఎట్లుంటుంది చూడు. అగ్ని అగ్ని జాలలు వస్తున్నాయి అతని యొక్క తలలో నుంచి. అతని యొక్క త్రిశూలం కూడా అగ్ని మాత్రం మెరుస్తూ ఉందన్నమాట. దాన్ని తీసుకుని ఓని కోపంతో వచ్చాడనమాట. అతను సృష్టించిందే దానికోసం సృష్టించారు, ఈ యొక్క సుదర్శన యొక్క శత్రువుని సంబంధించడానికి. శత్రువు ఎవరు? కృష్ణుడు. నేరుగా బయలుదేరాడు అనమాట రాక్షసుడు, ద్వారకా నగరానికి బయలుదేరాడు అనమాట. ఎందుకంటే ఈ రుద్రగణాలు కూడా బయలుదేరారు, రుద్రుని యొక్క అనుచరులు, శివుని యొక్క అనుచరులు. ఎందుకంటే శివుని చేత సృష్టించబడినటువంటి వ్యక్తి. సరే ఇతను హ్యాపీగా ఉన్నాడు, సుదక్షిణుడు అయిపోయింది ఇంకా ఈ దెబ్బతో ద్వారకా నగరం నాశనం అయిపోయింది. నడుస్తుంటే భూమి కదులుతుంది అనమాట, ఈ దక్షిణాగ్ని ఒక ఈ అగ్ని పర్వతం కదులుతుంది అనమాట. భూమి అంతా కంపించి వేస్తూ ఉంది, త్రిశూలం అంతా అగ్నితో ఎంతో దేదీప్మానంగా వెలుగుతుంది అనమాట. అతను భయంకరంగా ముందుకు వెళ్ళాడు అనమాట, కదిలి నేరుగా వెళ్లి ఈ ద్వారకా నగరాన్ని ఆయన మంట పెట్టేస్తున్నాడు, దుర్గుణం దుర్గుణం సంహరిస్తున్నాడు అనమాట. మామూలుగా జంతువులు ఎట్లా అగ్నిలో పడిపోతే, ఈ దావాగ్నిలో జంతువులు తగలకపోతే ఎట్లా బాధను అనిపిస్తాయి, ఆ విధంగా ద్వారకా వాసులంతా కూడా భయాన్ని చెందుతున్నారు. ఎక్కడ అగ్ని, అగ్ని లాంటి రాక్షసుడు అనమాట. అదే సమయంలో శివుని యొక్క అనుచరులు కూడా వచ్చేస్తారనమాట అనుకోండి. ఆ సమయంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, తన సభలో కూర్చొని తెలుసు ఆయనకి వీడు వస్తున్నాడని, పాచికలాడుతూ ఉన్నాడు అనమాట, ఏం పట్టించుకోవడం లేదు. సరే వాళ్ళు నేరుగా వచ్చి ప్రజలంతా కూడా సుదర్శన భవనానికి వచ్చి, సుధర్మ భవనానికి, కృష్ణుడు చెప్పాడు, ఓ కృష్ణ భయంకరమైన రాక్షసుడు వచ్చేసాడని చెప్పి, నాకు తెలుసు మీరేం వరికోవద్దని చెప్పి సుదర్శన చక్రాన్ని పిలిచి నువ్వు చూసుకోవని చెప్పి చెప్పాడు. ఆయనేం పోలా, ఆయనేం పాచికలు ఆడుకుంటూనే ఉన్నాడు అనమాట. సుదర్శన చక్రం బయలుదేరింది అనమాట. సుదర్శన్ చాలా శక్తివంతమైన సుదర్శనం. ఈ చక్రానికి ఎంతో కొన్ని వేల చంద్రుల సూర్యుల యొక్క తేజస్సుతో ఉందన్నమాట. కోటి మంది సూర్యులు ఎట్లా ఒకసారిగా ఉదయిస్తే ఎంత తేజస్సు ఎంత శక్తి వస్తుందో ఆ శక్తితో సుదర్శన చక్రం బయలుదేరింది అనమాట. ఈ యొక్క సుదర్శన చక్ర యొక్క ఆ యొక్క వేడికి ఈ దక్షిణాగ్ని కూడా భయపడిపోయింది. అదే వేడి దక్షిణాగ్నికి ఎంతో దుఃఖాన్ని కలిగింది. అది భయపడిపోయేసి నేను చనిపోతానని చెప్పి అది పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఈ దక్షిణాగ్ని ఈ యొక్క సుదర్శనుడు ప్రదర్శించండి దక్షిణాగ్ని, అది వెనక్కి వెళ్ళిపోయి సుదర్శనం వెళ్తూ ఉంది, ముందర దక్షిణాగ్ని వెళ్తుంది అనమాట. నేరుగా వెళ్లి కాశీనగరానికి మళ్ళీ వెళ్ళిపోయింది. కాశీనగరం నుంచే ప్రయోగించబడింది ఆ దక్షిణాగ్ని. వెళ్లి ఇదేం చేసిందంటే ఎవరినొకరిని చంపాలి కాబట్టి, ఎవరైతే అతన్ని సృష్టించారో ఈ సుదర్శనుడు ఆ బ్రాహ్మణులు అందరినీ కాల్చేసింది అనమాట, అందరిని చంపేసింది. చివరికి కృష్ణుడికి వార్త తీసుకొచ్చాడు కదా బ్రాహ్మణుడు, వాడు కూడా తగలబడిపోయాడు అనమాట. ఫస్ట్ లో దూత వచ్చాడు కదా అతను కూడా, ఎందుకంటే అపరాధం చేశారు కాబట్టి కాలిపోయాడు అనమాట. అయినా సుదర్శన చక్రం వదలలేదనమాట, నేరుగా కాశీనగరానికి వెళ్ళిందనమాట. వెళ్లి ఆ యొక్క శివగణాలని, ఈ దక్షిణాగ్నిని, ఆ పట్టణాన్ని మొత్తాన్ని కాల్చి బూడి చేసిందనమాట సుదర్శన చక్రం. మొత్తం అక్కడున్నటువంటి ప్రజలు, భవనాలు, అంతఃపురాలు అన్ని కూడా దగ్ధమైపోయాయి అనమాట. దగ్ధమైపోయి చివరికి చిన్నగా సుదర్శన చక్రం అంతా కాల్చేసిన తర్వాత శ్మశానం మాదిరి అయిపోయింది కాశీనగరం. అది ఎంతో అందమైనటువంటి నగరం, తిరిగి కృష్ణుడి దగ్గరికి వచ్చిందనమాట. అప్పుడు కాశీ విశ్వనాథుడు భగవంతుని ప్రార్థించాడనమాట, ఓ గోవింద, నా పట్టణం అంతా కాలిపోయింది, ఎంత భీకరంగా ఉంది, నేను నీకు అపరాధం చేసేసాను, నాకు ఓ ప్లేస్ ఏం చెప్పాడు కదా. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, నా యొక్క క్షేత్రం, అద్భుతమైనటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దాన్ని శంఖక్షేత్రము శ్రీక్షేత్రము అని చెప్పి అంటారు, జగన్నాథపురి క్షేత్రం. దానికి కొద్ది దూరంలో అద్భుతమైన ప్రదేశం ఉంది భువనేశ్వర్ అని, అక్కడికి వెళ్ళి నువ్వు ఉండు అని చెప్తానన్న. కాబట్టి సుదర్శన చక్రకి దాడికి ఎంతో భయంకరంగా ఓడించబడిన తర్వాత, కాలిపోయిన తర్వాత తన నగరాన్ని శివుడు ఇక్కడి నుంచి వెళ్ళి భువనేశ్వర్లో స్టే చేశాడు. లింగరాజ్ అక్కడ వెళ్ళి ఉన్నాడనమాట. శివుడు ఎందుకు భువనేశ్వర్కి వెళ్ళాలంటే ఇదే కారణం. ఇక్కడ సుదర్శన చక్ర యొక్క తాకిడికి పట్టణం అంతా కాలిపోతుందన్నమాట. అక్కడికి వెళ్ళి ఆయన భువనేశ్వర్లో ఆయన నివసిస్తాడనమాట, జగన్నాథ స్వామిని పూజిస్తూ. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనము, ఈ సుదక్షిణుడు దక్షిణాగ్ని చేత అతనే సంహరించమన్నాడు. అతను ప్రయోగించాడు భగవంతుని కోసరం, భగవంతుని సంహరించాలి, భక్తుల్ని సంహరించాలని చెప్పి. మళ్ళీ అదేం చేసింది, తిరిగి వచ్చి సంహరించబడింది. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క లీలలో చాలా ముఖ్యమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా భక్తులకి భగవంతునికి అపరాధాన్ని మనం చేయకూడదు. లైక్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఒక కథ చెప్తాడు, స్టోరీ చెప్తాడు. ఒకసారి ఏమైందంటే, ఒక చిన్న పిల్లవాడు తల్లి ఏం చేసిందంటే, పిల్లవాడిని తన యొక్క మిద్దెపైకి తీసుకెళ్ళిందంట, ఇంటిపైకి తీసుకెళ్ళినప్పుడు వాడు అన్నం తినిపించడానికి తీసుకెళ్ళిందనమాట. పిల్లవాళ్ళని ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు ఆహారం తినిపించడానికి రకరకాల దిమ్మికులు చేస్తుంటారన్నమాట. పైకి తీసుకెళ్ళినప్పుడు వాడు పైకి వెళ్ళి చంద్రుడిని చూపించాడంట తల్లికి, నాకు చంద్రుడు కావాలి ఏం చెప్పాడు. సరే తల్లి చెప్పింది, నాయన అది కాదయ్యా, నువ్వు అన్నందుని అని చెప్పిన, లేదు లేదు అని చెప్పి మారం చేస్తుంటే వాడిని వదిలేసింది, కింద దిగేశాడు. దిగేసి చంద్రుని పిలిచాడనమాట, ఏ రా రా అని పిలిచాడు, చంద్రుడు రాలేదనమాట. సరే పైకి తల తీసుకుని పైకి తల చంద్రుని వైపు చూపించి తలని ఎంగిలి ఊస్తూ ఉన్నాడు పైకి, చంద్రుని మీద చంద్రుని పైకి చూస్తూ ఎంగిలి ఊస్తున్నాడు. ఏమవుతుంది అప్పుడు ఎంగిలి, ఎప్పుడన్నా ట్రై చేస్తారా ఇక్కడ వద్దులే టెంపుల్లో చేయకూడదు. చంద్రుని పైకి చూసి ఎంగిలి ఊస్తే ఏమవుతుంది, అతన ముఖం మీదే పడుతుంది. వచ్చి పైకి ఊస్తే చంద్రుని మీద, ఆ ఎంగిలి ఎక్కడ పడుతుంది. అట్లా భక్తులు కానీ మనం దూషిస్తే, సుదక్షిణుడి మాదిరి అతని భక్తుల్ని భగవంతుని దూషించి సంహరించాలని, అదేమైంది చివరికి అతనికే. అట్లా భగవంతుని భక్తులు కానీ మనం దూషిస్తే ఏమవుతుంది చివరికి, అది మనకే. ఆ పిల్లవాడు ఎంగిలి ఊచేటప్పుడు చంద్రుని మీద ఊస్తున్నాడు, అది ఎవరి మీద పడతా ఉంది, అతను. చివరికి మనకే వచ్చేస్తుంది, రివర్స్ వచ్చేస్తుంది, రివర్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఎటువంటి పరిస్థితుల్లో భాగవత దూషణ చేయకూడదు, భగవత్ దూషణ చేయకూడదు. ఇది చేస్తే ఆ దూషణ చివరికి మనకే. లైక్ అదే సమయంలో మనం ఇంకొక లీల చూడవచ్చు, శ్రీమద్ భాగవతంలో ఈ సాగర కుమారులు వాళ్ళు ఏం చేస్తారంటే, కపిల ముని దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ గుర్రం ఉంటుంది, అశ్వం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, చాలా కోపాన్ని చెందుతారు వాళ్ళు కపిల ముని చూసి. పాతాళ లోకంలో కపిల ముని తీసుకొచ్చేశాడేమో అనేసి ఆ గుర్రాన్ని. భాగవతం చెప్తుంది వాళ్ళు ఆ కోపాన్ని చెందడం వల్ల వాళ్ళు దహించబడినారు, బూడిదైపోయారు. గంగ రావడానికి కారణం అదే, సాగర కుమారులు కపిల ముని చేత దహించబడినారు. తర్వాత ఈ భగీరథ మహారాజు ఈ వంశం వాళ్ళంతా తపస్సు చేస్తారు వాళ్ళకి ముక్తి ఇచ్చేదానికోసం. గంగని స్వర్గలోకం నుంచి తీసుకొచ్చి పాతాళలోకం ఉన్నటువంటి సాగర్ కుమారుల యొక్క బూడిద మీద ఆ గంగగాని ప్రవహించినట్లయితే వాళ్ళకి ముక్తి కలుగుతుంది అనేటువంటి దీంతోనే వీళ్ళు భగీరథ మహారాజు వీళ్ళంతా తపస్సు చేస్తారనమాట. ఆ ఉద్దేశంతోనే గంగ ఇక్కడికి వచ్చింది. వీళ్ళు కపిల మునిని చూసి చాలా కోపాన్ని చెందారు. చాలా మంది భాగవత ప్రవక్తలు ఏం చెప్తారంటే, కపిల ముని వాళ్ళని కాల్చేశాడు అని చెప్పి చెప్తారనమాట. కపిల ముని వాళ్ళని తన యొక్క యోగశక్తితో కాల్చేశాడని భాగవతం చెప్తుంది. వాళ్ళు ఎప్పుడైతే కోపాన్ని చెందారో, కోపం చెందినప్పుడు వాళ్ళలో ఉష్ణం అనేది వస్తుంది. ఆ ఉష్ణం చేత, ఆ వేడి చేత వాళ్ళే దహించబడినారంట. కపిల ముని ఏం కాల్చలేదు వాళ్ళని. ఆయన దివ్యమైనటువంటి వ్యక్తి కపిల మహాముని. ఆయన ఈ కోపాన్ని రాగాన్ని ద్వేషాన్ని కలిగి ఉండడు. ఆయన ఎప్పుడైతే వాళ్ళు కోపాన్ని చెందారో, వాళ్ళ యొక్క అగ్నే, వాళ్ళ దేహంలో అగ్నే ఏం చేసింది, వాళ్ళని దహించి వేసింది. మనం లైక్ ఈ రూపు కోసం చెప్తున్నాడు, ప్రభుపాద్ వారు కూడా ఈ ఉపదేశామృతంలో అత్యాహార ప్రాశ్చ ప్రజల్పో నిమగ్రహ జన సంఘలంచ సజ్జద్భక్తి వినశతి. మనం వీటినన్నింటినీ కూడా ఏది వాసోవేగం మనసక్రోధ వేగం దిహావేగం ముద్రోపస్థ వేగం ఏతాన్ వేగాన్ని విశేషి దగ్గర సర్వమపమం హృదయం దిశిస్తారు. ఏ ధైర్యవంతుడు వాక్కు యొక్క ఉద్రేకాన్ని మనసులో క్రోధం యొక్క ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకుంటాడో వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ శిష్యులుగా చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. దాంట్లో భాష్యంలో ప్రభుపాదాలు చెప్తారు, కోపాన్ని మనం తప్పనిసరిగా అదుపులో ఉంచుకో ఉండాలి, అదే సమయంలో కొన్నిసార్లు దాన్ని ప్రయోగించాలి కూడా. మన అదుపులో ఉంచుకోవడం అంటే సరైనటువంటి మార్గంలో నాలుగుని అదుపులో పెట్టుకోవడం అంటే ఏం తినకుండా ఏం మాట్లాడకుండా ఉండేది కాదు. కృష్ణునికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ కృష్ణు యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ భగవంతుని యొక్క లీలను గానం చేస్తుండడం నాలుగు అదుపులో ఉంచుకోవడం, భగవంతుని ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవడం. అదేవిధంగా కోపాన్ని మనం గాని భగవద్దూషణ భాగవత దూషణ కోసం మనం కోపాన్ని ఉపయోగిస్తే ఆ కోపం మనల్ని ఏం చేస్తుంది, ఈ సాగర్ కుమారుల మాదిరి మనం కలిచేస్తుంది. సాగర్ కుమారులు ఏం చేశారు, భగవద్ దూషణ చేశారు, కోపాన్ని చెందారు ఈ కపిల మహాముని మీద. కాబట్టి అదేవిధంగా సుదక్షిణుడు ఏం చేశాడు, భగవంతుని మీద అదేవిధంగా భక్తుల మీద ద్వారకావాసుల మీద కోపాన్ని చెందాడు. ఆ కోపం ఏం చేసింది, అతన్ని దహించి వేసింది. హనుమంతుడు కోపాన్ని పొందాడు, హనుమంతుడు కోపాన్ని పొందాడు. ఆ కోపము దేనికోసం, ఎవరైతే భగవద్ దూషణ చేస్తూ ఉంటారో ఎవరైతే భాగవత్ దూషణ చేస్తుంటారో వాళ్ళు చూసి మనం కోపాన్ని చెందినట్లయితే ఆ కోపం మనల్ని పవిత్రం చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట అది. ప్రసాదాన్ని నేరుగా తీసుకుంటే ఆహారాన్ని మనము అది పాపాన్ని తీసుకున్నట్లు, అది భగవంతునికి నివేదన చేసి తీసుకుంటే అది పాపాల్ని శుభ్రపరుస్తుంది. యజ్ఞాత కర్మనేత్ర లోకోయం కర్మబంధన తదత్తం కర్మ కౌంతయ్య ముక్త సంఘ సమాచారం. మనం భగవంతుని యొక్క సంతృప్తి కోసం మనం ఈ యొక్క కార్యాలను చేసినప్పుడు అది మనకు ముక్తినిస్తుంది, మన సొంత ప్రయోజనం కోసం చేసినప్పుడు దాన్ని బంధనిస్తుంది అన్నమాట. కాబట్టి కోపాన్ని భగవద్ దూషణ ఎవరైతే భగవద్ దూషణ చేసేటప్పుడు మనం దాన్ని ఉపయోగించినట్లయితే హనుమంతుడి మాదిరి మనకేమవుతుంది, ఆ కోపాన్ని ఉపయోగించినట్లు అన్నమాట. అయితే హనుమంతుడు మనం అట్లనేదానికి లేదు, మన సొంతంగా మన కోపాన్ని ప్రదర్శించడానికి లేదు, హనుమంతుడు కోపాన్ని ప్రదర్శించినాడని చెప్పి మనం భగవద్గీత భాగవతేమన్నా తీసుకోకపోతే మన కోపాన్ని ప్రదర్శించకూడదు. హనుమంతుడు కూడా కోపం వచ్చిందని అక్కడ రాముని యొక్క ఆజ్ఞ ఉంది, రాముని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన చేశాడు. మనకు ఆజ్ఞ లేదు, గురువు ఆజ్ఞ తర్వాత కృష్ణుని యొక్క ఆజ్ఞ లేకుండా మనం ఎట్లంటే మనం అట్లా మనం యుద్ధం చేయడానికి లేదనమాట. హనుమంతుడి మాదిరి మనము యుద్ధం చేయడానికి లేదనమాట. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాల్సింది, భాగవత దోషం అనేది చాలా ప్రమాదం. రెండోది ఏమంటే సర్వకాలంలో కూడా ఇటువంటి మూర్ఖులు ఉంటారు, ఎవరు నేను భగవంతుడు అని చెప్పుకునేవాళ్ళు కృష్ణుడి కాలంలో కూడా ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారనమాట. వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మాయావాదులు కాదు, వీళ్ళు మాయావాదులంటే సర్వం మాయా, భగవంతుడు యొక్క నిరాకార బ్రహ్మము అని చెప్పేవాళ్ళు. వీళ్ళు వచ్చి అపరాధులు, భగవంతుని యొక్క అపరాధులు అనమాట. టోటలీ వాళ్ళు భగవంతునికి అపరాధం చేస్తున్నారు, నేనే భగవంతుని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు కలియుగంలో ఎక్కువ చాలా ఎక్కువ మంది అనమాట. ఒక భక్తుడు ఏం చేశారంటే ఒకసారి టైటిల్ వెళ్తున్నారనమాట, మన ఇస్కాన్ డివోటీ, వెరీ గ్రేట్ పర్సనాలిటీ అతను. వెళ్తుంటే పక్కన ఒక సన్యాసి ఇంకొక అతను కూర్చున్నాడు, ఒక మూర్ఖుడు అతను, నేను భగవంతుని చెప్పుకున్నాడు అనమాట. ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉందనమాట. ఇతను చెప్తున్నాడు నేనే భగవంతుడు అంటున్నాడు ఈ వ్యక్తి, ఇతను సాధువు చెప్తున్నాడు మన సాధువు ఇస్కాన్ సాధువు, లేదయ్యా నువ్వు భగవంతుడు కాదు, నువ్వు ఆత్మవి, భగవంతుడు పరమాత్మ, భగవంతుడు ఆయన ఎంతో ఆయన విభువు, నువ్వు అనువు అని చెప్తున్నా. ఆయన ఆర్గ్యూ గంటలు గంటలు ఆర్గ్యూ చేశాడనమాట. అతను కొత్తగా ఫ్లైట్ ఎక్కాడనమాట. ఎవరు, భగవంతుడు, స్వయం భగవంతుడు అనమాట. సరే కొంతకాలం అయిపోయింది, అతను ఆర్గ్యుమెంట్స్ లో చాలా వరకు అతనికి కన్వీన్స్ అవుతున్నాడు, కానీ అహంకారం, భగవంతుడు అంటే అది ఒక రకమైనటువంటి రసం అనమాట, నేనే భగవంతుడు అని చెప్పుకోవడం. సరే చివరికి అతను ఏమైందంటే అతనికి బాత్రూమ్ వచ్చిందనమాట. సరే ఏం చేయాలి, మన సాధువుని అడిగాడు, నేను బాత్రూమ్ పోవాలి, ఎక్కడ బాత్రూమ్ ఉంది అని చెప్పి. నువ్వు భగవంతుడు కదా, నీకు సర్వస్వం తెలుసు కదా, నువ్వు కనుక్కో అని చెప్పాడు అనమాట. అతనికి ఇంగ్లీష్ అది అక్కడ కష్టం, ఎవరినంటే మనం అడిగేదాని బాత్రూమ్ని. అతను లేదు లేదు చాలా కష్టంగా ఉంది నాకు, నేను వెళ్ళాలి, నువ్వు భగవంతుడు కాదని ఒప్పుకో, నీకు నేను బాత్రూమ్ చూపిస్తాను అని చెప్పాడు. అతను ఇంక ఒప్పుకున్నాను లాస్ట్ నీ భగవంతుని కాదని. నువ్వు నీ శరీరంలో ఉన్నటువంటి మలమూత్రాలే నువ్వు అదుపులో ఉంచుకోలేవు, నువ్వేం భగవంతుడు అయ్యా, పో అది బాత్రూమ్ అని చెప్పాడు. కాబట్టి సోకాల్ భగవంతుడు రూపా చెప్తాడు, దే కెనాట్ కంట్రోల్ దేర్ వెంట్రుకల్ని, వాళ్ళు కంట్రోల్ చేసుకోరు తెల్లగా అయిపోయి వెంట్రుకల్ని, వాళ్ళు ఏం భగవంతులు. కాబట్టి వాళ్ళు చీటింగ్ ప్రపస్తి. ఒకసారి కుంభమేళలో ఏమైందంటే రూపా గారు చెప్పారు ఇది ఈ విషయాన్ని. కుంభమేళలో చాలా మంది సాధువులు కూర్చోన్నారనమాట. ఒక మంచి సాధువు, సద్గుణాలుండి సాధువు వేసాసన మీద కూర్చొని ప్రవచనం ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉంటే ఆ సభలోకి ఒక పాము వచ్చింది. ఆ పాము కొన్ని వేల చీమలు ఉన్నాయి ఆ పాముకి, తినేస్తున్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పాముని కూడా చీమలు అయింది, చిన్న చీమలు తినేస్తాయి. ఇంతకుముందు పాఠం కూడా ఉండేది, బలవంతమైన సర్పము చలి చీమలు చిక్కి, ఎంత బలవంత సర్పమైనా కానీ చిన్న చీమలు చిక్కి చనిపోతుంది కొన్నిసార్లు. ఆ విధంగా ఈ పాము ఏం చేసింది, చీమల దొరికిపోయింది అనమాట. చలి చీమలు ఏం చేస్తున్నాయి, కొన్ని వేల చీమలు ఆ పామును తింటూ ఉన్నాయన్నమాట. దానికి ఎంత చర్మం అంతా లేచిపోయింది, రక్తం వచ్చేస్తుంది, ఇంకా ఏ క్షణమైనా చనిపోతుంది. ఆ పరిస్థితిలో అది కొట్టుమిట్టాడుతూ కొట్టుమిట్టాడుతూ ఆ సభలోకి వచ్చిందనమాట, సాధు సభలోకి. సరే ఆ సాధువులంతా చూసి నవ్వు, వాళ్ళు బాధపడుతున్నారు. సాధువు అంటే పరదొక్క దుఃఖి, అయ్యో పాపం ఈ పాము అల్లాడుతుందే దుఃఖపడుతుందే అని చెప్పి. అయితే వేసాసనం మీద కూర్చున్నటువంటి సాధువేమో ఆ పామును చూసి నవ్వుతూ ఉన్నాడనమాట, పగలపడి నవ్వుతూ ఉన్నాడు, గట్టిగా నవ్వుతా ఉన్నాడు, ఓ నవ్వుతా ఉన్నాడు. కింద ఉన్నటువంటి సాధువులకి ఏం అర్థం కాలేదు. ఆయన నమస్కారం పెట్టి, సాధు మీరు ఎంతో గొప్ప వాళ్ళు మాకు తెలుసు, సర్వశాస్త్రాలు మీకు తెలుసు, మీరు చాలా దయామయుడు, మీరు ఈ పామును చూసి జాలి పడాలి కదా, అది దుఃఖంలో ఉంది, పాముల చేత చచ్చిపోతూ ఉంది, అది మీరెందుకు అట్లా నవ్వుతున్నారు అని చెప్పారు. కదా సాధు చెప్పాడు, నేను పామును చూసి నవ్వడం లేదు, వాని పూర్వజన్మ చూసి నవ్వుతున్నాను అని చెప్పాడు. ఏం పూర్వజన్మ అంటే, వాడు దొంగ సాధు పూర్వజన్మలో, నేను భగవంతుని అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఆ చీమలు ఉన్నాయి కదా, వాళ్ళంతా వాళ్ళ శిష్యులు పూర్వజన్మలో. అతను ఏం చేశాడు పూర్వజన్మలో, నేను భగవంతుని అని చెప్పి శిష్యుల దగ్గర ధనాన్నంతా తినేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ జన్మలో గురువు భగవంతుడు ఏమైపోయినాడు, పాము అయిపోయాడు. శిష్యులకు ధనాన్ని తిన్నాడు కాబట్టి శిష్యులంతా చీమలు అయిపోయి అతను తింటున్నారు ఇప్పుడు. అర్థమైంది ఆ విషయము. ఇప్పుడు ఎవరైతే నేను భగవంతుడు అని చెప్పుకుంటున్నాడో వాళ్ళని రేపు జన్మలు ఏమవుతారు, వాళ్ళకి ఎవరైతే శిష్యులుగా చేరుతారో వాళ్ళంతా ఏమవుతారు. ఎందుకంత సమస్య, భగవంతుని యొక్క నామాన్ని జపించి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇంత సమస్య. కాబట్టి ఆయన చెప్తున్నాడు సాధువు, ఇది డేంజరు, ప్రమాదం. అక్కడైతే పౌండ్రిక వాసుదేవుడు అయితే అతను పాపం కృష్ణుడు ఉన్నాడు కాబట్టి, కృష్ణుని చూశాడు కాబట్టి అతని భగవంతుడు ముక్తినిచ్చేశాడు, కృష్ణ చేతిలో చనిపోయాడు కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి లేదనమాట. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళకి స్వయంగా వచ్చి సంహరించేది లేదు. అతను ఏమవుతాడు, భయంకరమైన సర్పం అయిపోవాలి. కర్మలు, ఎందుకంటే అతను కర్మలు తీసుకోవాలి. ఆ ధనాన్ని తీసుకుంటే ఏమవుతుంది, శిష్యుల దగ్గర నుంచి ధనాన్ని తీసుకోవాలన్నమాట, కర్మను తీసుకోవాలి. కర్మల ద్వారా ఏమో ధనాన్ని అంతా ఏం చేస్తాడు, అతను భోగాలకు ఉపయోగిస్తాడనమాట. ప్రభుపాదు కూడా అమెరికాలో ఒక సాధువు ఉన్నాడనమాట. సాధువు అంటే ఒక యోగి. ప్రభుపాద దగ్గరికి వస్తాడు ఆయన. ప్రభుపాద టైంలో వెరీ ఫేమస్ పర్సన్. అతను ప్రపంచవ్యాప్తంగా తనకి శిష్యులు ఉన్నారు, కొన్ని వేల మంది శిష్యులు. అతను ఒకరికి ఒక మంత్రం ఇస్తాడనమాట, నియమాలంతా చెప్పడు, భగవంతుని గురించి చెప్పడు. ప్రభుపాద దగ్గరికి వచ్చి ప్రభుపాదకి చెప్తాడనమాట, ప్రభుపాద్ మీరు నేరుగా చెప్పేస్తున్నారు నియమాల గురించి, మాంసపక్షం లేదు, మద్యం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదని చెప్తున్నారు, కృష్ణుని గురించి చెప్పేస్తున్నారు. నాకు తెలుసు అది నిజమని, భగవంతుడు దేవదేవుడు కృష్ణుడు అని తెలుసు, ఈ నియమాలు ముఖ్యమని తెలుసు. నేను అది చెప్తే నా దగ్గరికి ఎవరు రారు, మీరేమో నేరుగా చెప్పేస్తున్నారు, మీ దగ్గర కొన్ని వేల మంది వస్తున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్తారనమాట. ప్రభుపాద్ చెప్తాడు, నువ్వు మూర్ఖుడు అని చెప్పి చెప్తాడు ప్రభుపాద్. అతనే అప్రిషియేట్ చేయడు, నీకు తెలిసి కృష్ణుడు దేవదేవుడు అని చెప్పి ధర్మానికి నియమాలు తెలిసి నువ్వెందుకు ప్రజలంతా కూడా తప్పుదారి పట్టిస్తున్నావు, నువ్వు రాసుకోవాలని చెప్పి చెప్తాడనమాట. నువ్వు నిజంగా చెప్పచ్చు కదా, నియమాల గురించి చెప్పచ్చు కదా, కృష్ణుడు గురించి చెప్పచ్చు కదా అని చెప్పి చెప్తాడనమాట. బట్ అతను అప్పుడు దాన్ని తీసుకోడు, ఆ విషయాన్ని తీసుకోడు, ప్రభుపాద సూచన తీసుకోకుండా వెళ్ళిపోతాడనమాట. రీసెంట్లీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మన మందిరానికి వచ్చి మన భక్తులు పాదాలు పట్టుకున్నాడనమాట. పట్టుకొని, నేను ఆ రోజు ప్రభుపాద చెప్పింది వినింటే నేను జైలుకి పోయేవాడిని కాదు. తర్వాత ఏమైపోయింది పాపము, ఇల్లు ఈ వ్యక్తులంతా ఏం చేస్తారంటే, ఈ నేను భగవంతుని అని చెప్పుకునే వాళ్ళు జనాలు మోసం చేస్తావు లేదేమైనా దొరికిపోతారనమాట. దొరికిపోయి చివరికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి నేను ఎంతో దుఃఖంలో ఉన్నా, నేను భయంకరంగా నేను నా యొక్క కీర్తి, నా యొక్క ప్రతిష్ట, నాకు ధనమంతా పోయింది, మీరు నాకు షెల్టర్ ఇవ్వాలని చెప్పి మన టెంపుల్లో ఇప్పుడు హరేకృష్ణ భజన చేసుకుంటూ భక్తుల యొక్క సంగీతంలో ప్రభుపాద యొక్క కృప ఉంది కాబట్టి అతనికి ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాడనమాట. అమెరికాలోనే భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి మనం ఇటువంటి ఇల్యూజన్కి వెళ్ళిపోకూడదు అనమాట. నేను ఈ యొక్క భగవంతుని యొక్క అవతారాన్ని అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి అనుసరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే సమయంలో ఒకవేళ మనం ఆ విధంగా చెప్పుకోకున్నా కానీ ఎక్స్ప్లోటేషన్ అంటే జనాల నుంచి ఏదన్నా ఆశించడం. ఇప్పుడు వాళ్ళేమో చెప్పుకొని తీసుకుంటారు, నేను భగవంతుడు అని చెప్పి ధనాన్ని తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, నేను భక్తుడు అని చెప్పి కూడా ధనాన్ని తీసుకుంటూ ఉంటారు. కర్మల ఏదైనా కానీ కర్మలే. మనం ప్రజల దగ్గర నుంచి కానీ లేదంటే జనాల దగ్గర నుంచి కానీ ధనాన్ని కానీ నేరుగా తీసుకున్నట్లయితే అదేమవుతుంది, కర్మ మాత్రమే. ఆ కర్మకి ఫలితాన్ని మనము అనుభవించాలి, భయంకరంగా దానికి దుఃఖాన్ని పొందాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కదాన్ని కృష్ణుని యొక్క సేవలో మనం ఉపయోగించాలి, భగవంతుని యొక్క సేవలో భగవంతుని కనెక్ట్ చేయాలన్నమాట. కర్మలు తీసుకోకూడదు, కర్మలు తీసుకుంటే అది భయంకరంగా సఫర్ అవుతాం అన్నమాట, భయంకరంగా దుఃఖాన్ని పొందుతాం. లైక్ జనాలకు తెలిసేదానికోసం ఇంకోటి చెప్తాను, ఏ విధంగా కర్మలు భక్తుల మీద ప్రభావం చూపిస్తాయి. ఇంతకుముందు మనము నేను భగవంతుడు అనే వ్యక్తి మీద ప్రభావం ఎట్లా చూపిస్తాయి, భక్తుల మీద ప్రభావం. శ్రీరామచంద్ర కాలంలో ఒకరోజు ఒక కుక్క గంట కొడుతుందన్నమాట. అంతకుముందు ధర్మగంట ఉండేది శ్రీరామచంద్ర కాలంలో. ధర్మగంట ఉన్నప్పుడు ఎవరన్నా కానీ ఏదైనా సమస్య వస్తే ఆ గంట కానీ కొట్టినట్టయితే రామచంద్రుడు వారు బయట వస్తారనమాట. ఒకరోజు కుక్క వెళ్ళి గంట కొడుతుందన్నమాట. సరే రాముడు వారు బయట వస్తారు, చూస్తే కుక్కకు గాయమై ఉంటుంది, రక్తమంతా కారుతూ ఉంటుంది. భగవంతుడు దగ్గరికి వచ్చి దాన్ని అయ్యో ఇట్లా బాధతో ఉంది ఇది కుక్క అని చెప్పి ఆలోచిస్తుంటే కుక్క మాట్లాడుతుంది అనమాట. ఓ శ్రీరామచంద్ర నన్ను అనుగ్రహించు ఉంటుంది అనమాట. ఆయనకు ఆశ్చర్యమైపోతుంది, కుక్క ఎందుకు మాట్లాడుతుంది అనేసి సరే కనుక్కుందామని. ఏమైంది నీకు, ఎందుకు గాయం తగిలిందంటే, నేను నీ దర్శనానికి వస్తున్నా, నేను నీ సేవకుడు గేట్ దగ్గర ఉన్న వ్యక్తి నన్ను కొట్టేశాడు అని. అరే సరే నేను అతనికి శిక్షణ విధిస్తాను. అవును నువ్వు కుక్కవు కదా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పాడు. నేను కుక్కను కాదు, ఇంతకుముందు జన్మలో నేను పూజారిని అని చెప్పాడు. నువ్వు పూజారి అయితే భగవద్దామని బోలు, ఎందుకు కుక్క అయినావు అని. నేను నీ ఆలయంలో పూజారి కొన్నాను, విష్ణు ఆలయంలో రోజు దీపం పెట్టేవాడిని. ఆ దీపానికి ఒత్తి కిందికి వచ్చేస్తుంది కదా మంట, దాన్ని పైకి తీసేవాడిని చేత్తో, చేతికి నూనె అంటుకుండేది, ఇదెందుకు వేస్ట్ కావాలని చెప్పి తలకు పూసుకునేవాడిని. ఈ విధంగా రోజు కొన్ని సంవత్సరాలు చేసేసాను, కొన్ని లీటర్ల నెయ్యిని దొంగతనం చేసేసాను. ఈ విధంగా తెలిసే అతను ఆ తప్పిదానికి నేను ఈ జన్మలో ఏమైంది, కుక్కగా జన్మించాను నేను, ఆ నెయ్యిని దొంగతనం చేయడం వల్ల ఆ విధంగా చేత్తో తీసి ఆ నెయ్యి తీసుకుని పూసుకోవడం. సరే శ్రీరామచంద్ర, అయితే నేను ఇంతకుముందు నీకు భక్తితో సేవ చేశాను కాబట్టి ఈ కుక్కగా ఉన్నా కానీ నాకు పూర్వజన్మంతా గుర్తుంది, సంస్కారాలు ఉన్నాయని చెప్తాను. సరే నీకు నేను ఏదో ఒక ముక్తినిస్తాను, ఈ సేవకుడికి పనిష్మెంట్ ఏమివ్వాలా అని చెప్పి అడుగుతారనమాట. ఇప్పుడు కుక్క చెప్తుంది, పక్కనే ఒక ఆస్థానం ఉంది, పెద్ద ఆస్థానము, దానికి పీఠాధిపతి చేస్తానని చెప్తానమాట కుక్క. శ్రీరామచంద్రకు ఆశ్చర్యమైపోతుంది, పనిష్మెంట్ ఎట్లా అవుతుంది పీఠాధిపతి చేసేది అతన్ని, అంటే పెద్ద సంస్థకి లేకను పెద్ద దేవస్థానానికి చైర్మన్ మాదిరి అనమాట పీఠాధిపతి. అప్పుడు శ్రీరామచంద్ర అడుగుతాడు, ఎందుకు వానికి పనిష్మెంట్ ఇవ్వాలి కానీ దీనికి ఎందుకు పీఠాధిపతి చైర్మన్ ఏం చేయాలని చెప్పంటారు. అప్పుడు ఆ కుక్క చెప్తుందనమాట, నేను సకల శాస్త్రాలు చదివాను బ్రాహ్మణుడిగా, నాకు పూర్తి ఇంద్రియ నిగ్రహం ఉంది, అన్ని తెలిసి చిన్న మిస్టేక్ చేయడం వల్ల నేను కుక్క అయిపోయాను, వీరికి ఏ శాస్త్ర జ్ఞానము లేదు, నేను జస్ట్ పూజారినే, నేనేం పీఠాధిపతి కాదు చైర్మన్ కాదు, దానికి నేను పూజారిని చిన్న మిస్టేక్, అన్ని నాలెడ్జ్ ఉంది, అంత ఇంద్రియ నిగ్రహం ఉంది, నేను చిన్న మిస్టేక్ చేసి జన్మలో కొట్టాను, వీరికి ఎటువంటి ఇంద్రియ నిగ్రహం లేదు, నేను వెళ్తేనే కొట్టేశాను, నన్ను సెన్స్ కంట్రోల్ లేదు, అతనికి జ్ఞానము లేదు, అంత పెద్ద పోస్ట్ చేస్తే అతనికి ఎన్ని మిస్టేక్లు చేస్తాడు, అతను ఎన్నిసార్లు కుక్క అవ్వాలి అతను, అర్థమైంది ఇప్పుడు అది. అంటే అతనికి ఇంద్రియ నిగ్రహం లేదు, క్వాలిఫికేషన్ లేదు ఆ స్థానం తీసుకునే దానికి, కాబట్టి అది నిజమైన రివార్డ్ కాదు, అది పనిష్మెంటే. అతను ఆ స్థాయిలో పెడితే
అతను ఏం చేస్తాడు, అన్ని మిస్టేక్లే చేస్తాడు. కాబట్టి నెక్స్ట్ బర్త్ లో ఏమవుతుంది, భయంకరంగా సఫర్ అవుతాడు. కాబట్టి రియాక్షన్స్ ఈ విధంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ బట్టి మన స్థాయిని తీసుకోవాలి, ఆధ్యాత్మిక స్థాయిని. మనం ఎటువంటి అట్లా స్థాయిని తీసుకున్నామనుకో అపరాధాలు తెసేస్తాం. వినయంగా ఉండడం మంచిది. అందుకే చైతన్య మహాప్రభు చెప్పిన తృణోద పీసునిచ్చైనా సర్వదేవ సహిస్తున్నాయి. ఎందుకు చెప్పారంటే, ఫస్ట్ నువ్వు హరికృష్ణ మంత్రం జపం చేయడానికి, రెండోది నువ్వు అపరాధాలు చేయకుండా ఉండేదని కూడా. నువ్వు అట్లా కాకుండా మనం గొప్ప గొప్పగా మనం ప్రవర్తించామనుకో అప్పుడు ఏమవుతుంది, అపరాధాలు చేయడానికి. లైక్ ఒకసారి ఏమైందంటే, నది ఒడ్డున పెద్ద పెద్ద చెట్టు ఉండిందనమాట, పెద్ద చెట్టు. లైక్ దాన్ని ఏమంటారంటే అశోక వృక్షం, పెద్దది అశోక వృక్షం అనమాట. చిన్న గడ్డి పోసి చూసి నవ్వుతా ఉన్నిందనమాట. రై నువ్వేం పక్కన ఎందుకుంటారా, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి తిప్తా ఉందనమాట గడ్డి పోసి చూసి. సరే ఈ గడ్డి పోసి పాపం వినయంగా, ఎందుకు పెద్ద చెట్టు కదా గుమ్మున ఉందనమాట, వెళ్ళలేక అది నవ్వుతా ఉన్నది గడ్డి పోచ తుచ్చ అని చెప్తా ఉందనమాట. ఈ అశోక చెట్టు పెద్దదనమాట, అది గంభీరంగా గాలి ఓ వీస్తా ఉందనమాట. ఒకరోజు భయంకరమైనటువంటి గాలి వచ్చిందనమాట, భయంకరంగా గాలి. సరే వర్షం వచ్చేసింది, భయంకరం గాలికి ఈ చెట్టు ఏం చేస్తా ఉంది, అశోక చెట్టు గాలి ఎంత వచ్చినా గానీ ఇంకా నిటారుగా నిలబడతా ఉంది అనమాట. నేను బలమైన చెట్టు అని చెప్పి గాలికి అడ్డంగా నిలబడితే ఏమవుతుంది, పల్లని విరిపింది అనమాట, కింద పడిపోయింది అనమాట. నీళ్లు భయంకరంగా నీళ్లు వచ్చేస్తున్నాయి, విరిపిన తర్వాత నీళ్ళకి అది కొట్టుకుని వెళ్ళిపోయింది అనమాట. ఈ గడ్డిపోచ పాపము చిన్నది కదా, వంగిపోయింది పాపం ఈ నీళ్ళకి. ఇట్లా నిలబడలేదు, స్ట్రాంగ్ గా నిలబడలేదు, వీపు చూపించి నిలబడలేదనమాట, ఎదురు ముచ్చు చూపించి నిలబడలేదనమాట. అది జస్ట్ వంగేసింది అనమాట నీళ్ళు వచ్చినప్పుడు. ఈ చెట్టు మాత్రం ఎట్లే నిలబడుకోండి, ఏమైంది ఆ గాలికి వర్షానికి ఇది కింద పడిపోయి కొట్టుకుని వెళ్ళిపోయింది అనమాట, ఫినిష్. మరి గడ్డిపోచి పాపం వంగిపోయింది కాబట్టి మళ్ళీ వరద అంతా అంతా అయిపోయిన తర్వాత బాగా క్లియర్ అయిపోయింది, మళ్ళీ లేచి నిలబడుకోవాలి. ఎవరు గొప్ప ఇప్పుడు అక్కడ, ఎవరు స్ట్రాంగ్ అక్కడ, గడ్డిపోచ. కాబట్టి వినయం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ దమ్మం అనేటువంటి ఈ చెట్టు మాదిరి మనం నిలబడుకున్నాం అనుకో మనం పడిపోతాం, ఫాల్డౌన్ అయిపోతాం. గడ్డిలోగా చైతన్య మహాప్రభు చెప్పినట్లు వినయాన్ని కలిగి ఉన్నట్లయితే మనము ముందుకెళ్తాం. కాబట్టి సోకాల్ భగవాన్ అని చెప్పుకోవడము, లేదంటే నేను గొప్ప వ్యక్తిని అని చెప్పుకోవడము, ఇవంతా కూడా ఏమవుతుందంటే మన పతనానికి కారణమవుతాయి. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క వినయంతో భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నామాన్ని జపిస్తే మనం ఆనందంగా ఉంటాం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అనగచ్చు. ఎస్, ఆడ ప్రశ్న ఉంది. మైక్ ఉందా?
స్నానం అడుగుతున్నాం కదా, దానిలో ఏమైనా దోషం ఉండదు మాకు?
లేదు, గడ్డికి దానం అడిగే దోషం లేదు. మనం డబ్బులు అడిగి ఖర్చు పెట్టుకునే దాంట్లో దోషం ఉంది. ఆవులకి గడ్డికి దానం అడిగితే వాళ్ళకి ఎంతో సుకృతి, మీకు కూడా ఎంతో సుకృతి, అడిగిన దానికి ఇచ్చిన దానికి కూడా. మనం బయట వెళ్ళి డబ్బులు తీసుకొని మన సొంతాన్ని ఖర్చు పెట్టుకుంటే పాపం అవుతుంది, కానీ ఆవులకి దానాన్ని తప్పే లేదు, ఇంక గొప్ప సేవది. వాళ్ళు ఆవుకి దానా ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో సుకృతిని పొందుతారు, అడగడం వల్ల మీరెంతో సుకృతిని పొందుతారు.
ఇప్పుడు ఆ కుక్క స్టోరీ చెప్పారు కదా, ఇప్పుడు పిఠాధిపతి చేస్తే వాడు తప్పుడు పనులు చేస్తే వాడు ఇంకా మళ్ళీ కుక్క జన్మ ఎత్తారని. సో స్పిరిచువల్ యాక్టివిటీస్ లో కూడా గురువు ఒక మేరేజ్ ఒక ఐ పోస్ట్ ఇచ్చినప్పుడు ఈవెన్ దాంట్లో కూడా మనం మిస్టేక్ చేస్తాం కదా, అది మన మిస్టేకా లేకపోతే గురువు ఇచ్చిందా అది స్పిరిచువల్?
ఇప్పుడు గురువు ఏదైనా స్థాయి ఇచ్చినప్పుడు సూచనలు కూడా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నర్సారపేటలో టెంపుల్ ఇనాగ్రేషన్ జరిగింది, గురుమహారాజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా సూచనలు ఇచ్చాడు. అక్కడ మనం ఓన్లీ అక్కడ నేను అథారిటీ అని చెప్పి ఆ సూచనలు పాటించకపోతే అది గురువు మిస్టేక్ కాదు, నీ మిస్టేకే. గురువు ఎప్పుడు కూడా అథారిటీ ఇచ్చేటప్పుడు సూచనలు కూడా ఇస్తాడు తప్పనిసరిగా. మనం ఏం చేస్తాం, ఆ పొజిషన్ తీసుకుంటాం, సూచనలు మాత్రం తీసుకోం, అది డేంజర్. అప్పుడు మందే మిస్టేక్ అవుతుంది. అర్థమైందని చెప్పింది, గురువు బాధ్యతతో పాటు సూచనలు ఇస్తాడు తప్పనిసరిగా, ఆ సూచనలు మనము స్వీకరించాలి. మనం బాధ్యతను మాత్రమే తీసుకొని సూచనలు తీసుకోకుండా మనంగానే ఉంటే అఫెన్సెస్ మనమే తీసుకోవాలి. ఒకవేళ మన సూచనలు తప్పనిసరిగా ఆచరిస్తూ ఉన్నాము, గురువు యొక్క సూచనల్ని అదే సమయంలో బాధ్యత కూడా నెరవేరుస్తున్నామంటే బై ఛాన్స్ ఏదైనా జరిగినా గానీ అది కన్సిడరేషన్కి రాదన్నమాట, అది అఫెన్స్ కింద రాదు. ఎందుకంటే సూచనలు పాటించే వ్యక్తి అపరాధాలను చేయడు. కొంతమంది ఏం చేస్తారంటే సూచనలు ఇచ్చినప్పుడు వాళ్ళు మంచి కని తెలుసుకోరు. లైక్ ఎగ్జాంపుల్, ప్రభుపాద వారు చిన్న స్టోరీ చెప్తారనమాట, ఇంకా క్లియర్ అయ్యేదానికి. సూచనలు పాటించే వ్యక్తి, గురువు యొక్క సూచనల్ని పాటిస్తూ బాధ్యత నిర్వహించే వ్యక్తిని కొంతమంది అర్థం చేసుకోరు. లైక్ ఒకసారి ఏమవుతుందంటే, జైపూర్లో ప్రభుపాద చెప్తారు ఈ స్టోరీని, ప్రభుపాద వారు చెప్తారనమాట, ఒక చిన్న పాపకి కామర్లు వచ్చిందన్నమాట రోగం. తల్లి ఏం చేసింది, పోలియో చేస్తా ఉంది. చిన్న పాప వెళ్ళి పోలియో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది అనమాట, తల్లి ఇవ్వలేదు. ఎందుకంటే కామర్లు వచ్చిన వాళ్ళకి పోలియో తింటే ఏమవుతుంది, నెయ్యి ఉంటుంది నూనె కదా, ఎక్కువ రోగం వస్తుంది. అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. పెద్ద, ఇంకొంచెం పెద్ద అమ్మ ఉందన్నమాట, పెద్ద పాప, ఆమె వెళ్ళి ఒక పోలియో తీసి సిస్టర్కి ఇచ్చేసింది అనమాట. తల్లి చూసింది అనమాట, చూసి పోలియో తీసుకునేసి ఇద్దరిని పటాపటాన్ని కొట్టింది అనమాట. ఈ చిన్న పాప దృష్టిలో తల్లి ఏం చేస్తా ఉంది, చాలా పెద్ద శత్రువు, అక్క మాత్రము చాలా మిత్రుడు. నిజమాదే కాదు, తల్లి కొట్టడం వల్ల ఆమె నిజంగా మిత్రుడు. ఎందుకంటే ఆ పోలియో తింటే ఆ పాప చనిపోతుంది. పెద్ద పాప ఏమనుకుంటుంది, ఆ పోలియో ఇచ్చి ఆమెకు హెల్ప్ చేయాలనుకుంటుంది, ఆ పాప చనిపోతుంది తింటే. కాబట్టి సూచనలు కానీ ఆచరించే కొన్నిసార్లు అథారిటీస్ ఏం చేస్తారంటే, కొన్నిసార్లు ఈ శిక్షణలో ఉన్నప్పుడు మందలిస్తూ ఉంటారు. ఈ చిన్న పాప మనస్తత్వం ఉండేవాళ్ళు దాన్ని తీవ్రంగా తీసుకోరనమాట, ఈ విధంగా మిస్టేక్ చేసుకుంటారు. ఆ చిన్న పాప మిస్టేక్ చేసుకోవడం వల్ల తల్లికి ఏం అపరాధం రాదు. తల్లి ఏ భావనతో అతను శిక్షణ ఇచ్చింది, ఆ పాపను కాపాడాలని చెప్పి, కంట్రోల్ చేయాలని చెప్పి కాదు. కాబట్టి అపరాధం కింద రాదు. సూచనలను ఆచరించే వాళ్ళు, గురువు యొక్క సూచనలు ఆచరించి అథారిటీసు తన యొక్క విధి నిర్వహిస్తూ వస్తే, ఒకవేళ భక్తులు డిస్టర్బ్ అయినా కానీ ట్రైనింగ్ లో వాళ్ళకి అపరాధం కాదు. ఈ చిన్న పిల్ల చిన్న పాప మాదిర, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి శిక్ష కావచ్చు, శిక్షణ కావచ్చు, కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కానీ ఆ పాపకి అప్పుడు ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఆ దెబ్బదండము పోలి తీసుకోవడము, అయితే వాళ్ళ మంచి కోసం. అర్థమైందా?
ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చి తప్పు చేయడం వల్ల భగవంత సేవలో కుక్కు జన్ పొందాడు, మరి అదే తప్పు మిస్టేక్ ఎదుటి వాళ్ళకి పతనం చేయాలనుకున్నాడు కదా, అదే బ్రాహ్మణుడు ఇదే తప్పు మిస్టేక్ ఎదుటి కూడా ఇబ్బంది కలగాలని చేశాడు, అది ఎట్లాగే
ఎదుటి వాళ్ళు?
ఇప్పుడు అదే మిస్టేక్ వాళ్ళు పోస్ట్ ఇచ్చిన వాడు ఇంకా దిగజారిపోతారు కదా, అసలు ఈయన పతనం చెందాడు, ఎదుటి కూడా పతనం చేయాలనుకున్నాడు.
అంటే అది ఎందుకంటే కొన్నిసార్లు ఏముందంటే మనకు ఒక లెసన్ ఇవ్వడానికి అట్లా భగవంతుని యొక్క పాత్ర అది. కొన్నిసార్లు మనకి విషయాన్ని తెలపడం కోసం ఈ విషయంలో, ఈ యొక్క లీలలో శ్రీరామచంద్రుడు మనకి ఏ విషయాన్ని తెలుపుతున్నాడంటే, ఒకటి నువ్వు జాగ్రత్తగా ఉండు నీ యొక్క భక్తి సేవలో, రెండు నువ్వు పదవులు తీసుకునేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు అని తెలిపేదానికోసం లీల జరిగిందనమాట. తెలిపేదానికోసము అర్జునుడేమో అజ్ఞాని కాదు, అజ్ఞాని మాదిరి అక్కడ నటిస్తున్నాడు భగవద్గీత వినడానికి. అదేవిధంగా ఆ బ్రాహ్మణుడికి నిజంగా అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని లేదు, అయితే భవిష్యత్తులో జనాలకి ఒక పాఠం వెళ్ళాలి, ఒక నిదర్శనంగా ఉండాలి, మనం బాధ్యతలు తీసుకునేటప్పుడు ఆధ్యాత్మికంగా జాగ్రత్తగా ఉండాలి అని చూపించడానికి ఈ లీల జరుగుతూ ఉందన్నమాట. అర్థమైంది కదా?
సై గంధరాజ్ శ్రీమద్ భాగవతంకి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి.